విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
ప్రాతకాల మధ్యాహ్న సాయం సంధ్యాలని పరిత్యజించేవాడు బ్రహ్మహత్యా పాపం సృష్టించుకుంటాడట. ప్రాతకాలంలో ఒక్కపూట చేస్తే వాడు కనీసం అర్హుడవుతాడు. కలియుగంలో సమయం తప్పినా పర్వాలేదు కానీ ఉదయం పూట సంధ్యావందనం కనీసం చెయ్యని వాడి ముఖం చూడద్దని చెప్పారు. ఆత్మహత్య పాతకం పొందుతాడు ఒకవేళ సంధ్యావందనం విడిచిపెడితే. ఏకాదశి వ్రతం చెయ్యటం అందరి కర్తవ్యమట. ఏకాదశి వ్రతం చెయ్యని వాడు పుట్టిన మలమూత్ర భక్షణ చేసే దుర్మార్గుడితో సమానం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తీరాలి. ఆ ఏకాదశి నాడు అన్నం తింటే ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు. అలాంటి వాడు కాలసూత్రం అనే నరకంలోకి వెడతాడు. కంగారు పడకండి, ఇలాగ అన్నం తినకుండా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళ నియమాలు కూడా రాబోయే క్షణంలో చెప్పాడు ఆయన. అద్భుతమైన విషయాలు చెప్పాడు పరమేశ్వరుడు. ప్రాతకాలం సంధ్యావందనం చేసిన సాధకుడు గురువుకి నమస్కారం చెయ్యాలి. ఆడవాళ్ళకి తర్వాత ఈ బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు కానివారికి వీళ్ళకి చాలా సుఖంట. వీళ్ళు అందరికంటే కలియుగంలో మరింత గొప్ప వాళ్ళు అని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళకి ఏమక్కర్లేదు, కేవలం గురువుగారికి నమస్కారం చేసి ఇష్టదేవత మంత్రం స్తోత్రం చేస్తే వాళ్ళు సాక్షాత్తు విష్ణువుతో సమానులవుతారు. వాళ్ళకి ఉన్న స్థాయి అందులో కలియుగంలో మరింత బాగా చెప్పారు. స్త్రీలు చాలా అదృష్టవంతులు పొమ్మన్నారు. కలియుగంలో శూద్రులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పారు. కలియుగంలో బ్రాహ్మణుడి కంటే శూద్రుడే ఎందుకు గొప్పవాడు అవుతాడు అంటే గురూపదేశమైన మంత్రం చేసిన కారణం చేత వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అవుతున్నాడు కలియుగం. అందుకే కలిర్ధన్య కలిర్ధన్య అన్నట్టు నారదుడు. ఎందుకని, ఇక్కడేమో ఏదో గొప్ప చదువుకున్న పండితులు అనుకున్న వాళ్ళు ఏమో కర్మలు విడిచిపెట్టారు, ఆహా పెద్దగా చదువుకోవాలనుకున్నటువంటి ఆడవాళ్ళందరూ గురూపదేశ మంత్రం చేస్తున్నారు, కేవలం చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి సామాన్యులు అనుకున్న వెనకబడిన తరగతులు వాళ్ళంతా విష్ణు స్మరణ చేస్తున్నారు, వీళ్ళు గొప్పవాళ్ళు, నేను ఆశ్చర్యపోతున్నాను, ఈ మహానుభావులకు నమస్కారం చేస్తానన్నట్టు ఏకంగా నారదుడు అంతటి వాడు. అందువల్ల కలియుగంలో వాళ్ళు అదృష్టవంతులు పొమ్మన్నారు. ఇష్టదైవానికి, సూర్యుడికి, బ్రహ్మదేవుడికి, మహాదేవుడికి, విష్ణుదేవుడికి, భగవతి అయిన ఆ మాయాస్వరూపిణి అంబికకి, శ్రీ మహాలక్ష్మికి, సరస్వతికి ఈ కలియుగంలో ప్రణామాలు అర్పించినటువంటి వాడు ఆ క్షణమే విముక్తుడవుతాడు. తరువాత నియమాలలో నివేదన ఏమి చెయ్యాలి తన ఇష్టదేవతకి, ఏదో పూజ చేసుకుంటున్నాడుగా వాడు, ఎవడైనా అవ్వచ్చు, మానవుడయ్యాక ఉపాసన చేస్తాడు ఏదో ఒక ఇష్టదేవతని. మరి నైవేద్యం ఏమిటి? గుడం ప్రథమ స్థానం, బెల్లం పెట్టమన్నారు. తర్వాత అంటే వీటిలో ఏదో ఒకటి, అన్నీ దొరికితే అన్నీ, ఘృతం నెయ్యి, ఒట్టి నెయ్యి చాలట, ఇంత నెయ్యి చక్క తీసి ఆ నెయ్యి నివేదన చేసేసి శుభ్రంగా ఆ మాత్రం అన్నంలో వేసుకు తినేయచ్చు. తర్వాత స్వామివారికి తప్పనిసరిగా అద్దం మాత్రం చూపించాలట. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసేవాళ్ళు అద్దం ఒక్కసారి అమ్మవారికి దర్పణం దర్శయామి, ఆదర్శం దర్శయామి, ఆదర్శం అంటే అద్దం, అద్దం చూపించడం వల్ల మనిషి అత్యంత శుచి అవుతాడు, పరమ పవిత్రుడు అవుతాడు అని చెప్పారు. అందువల్ల ఈ ముఖ్యంగా దసరా మొదలైన కాలాల్లో అమ్మవారి పూజలు చేసేవాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక అర్థం కూడా అక్కడ పెట్టుకోమన్నారు. అన్నిటికంటే ఇష్టదేవతకి మధువు అంటే తేనె ఇష్టం. మధు అంటే ఒక ఆయన మధ్యన సీసా పట్టుకెళ్ళి నివేదన చేసేట, మధు అంటే అది కాదు, మధువు వేరు మద్యం వేరు. మధువు అంటే తేనె, మద్యం అంటే అది వాళ్ళు అనుకున్నది. ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది మహానుభావులు బండపాండిత్యంతో దాన్ని సమర్థించుకుంటే వేరే విషయం, మొండివాదన చేయడం గురించి కాదు. అమ్మవారు మధువు తాగి హుంకారం చేసింది అని దేవీ భాగవతంలో వస్తుంది. ఏమన్నది, ఒరేయ్ ఈ మధు అంతా తాగేదాకా నువ్వు ఆగరా, ఆ తర్వాత గర్జగర్జ క్షణం మూడ మధు యావత్ పిబామ్యహం, ఓరి మూర్ఖుడా మహిషాసుర నీ ఇష్టం వచ్చినట్టు వాగు, ఈ చేతిలో నువ్వు మధువు తాగేదాకా వాగు, ఇది తాగాక నీ సంగతి చూస్తానదిట. ఓహో అమ్మవారు మా పార్టీ వచ్చ అని వెంటనే రాసేసుకున్నాడు ఆయన. మధువు తాగేదాకా ఆగమంది అంచేత మేము తాగితే తప్పేమండి, మేము తాగితే తప్పేమిటంటే ఏమిటి, వీడ ఆవిడతో అసలు పోల్చుకోవడం ఓ తప్పు. అయితే మధువు అంటే అక్కడ తేనె, ఒక పువ్వులలోంచి తయారు చేసిన అద్భుతమైన ఆసవం, పుష్పాసవం పలాసవం అది. అంతేగాని వీళ్ళు అనుకున్నటువంటి రమ్ము బ్రాంది ఉచ్చుకుని తాగమని కాదు, కర్మ దిక్కుమాలది ఈ భాష్యాలు ఎక్కువైపోయాయి కలియుగంలో. అంచేత అమ్మవారు ఆ తేనె తాగి వాడిని చంపింది. అందువల్ల ఇక్కడ తేనెని మాత్రం నివేదన చేయమన్నారు. తరువాత వేలికి బంగారు ఉంగరం లేకుండా పూజ చేయకూడదట. మరి అందరికీ బంగారం ఎక్కడొస్తుంది, అందుకే దర్భ చెప్పారు. దర్భని ధరిస్తే అది సువర్ణంతో సమానం. పితృకార్యములు చేసేటప్పుడు బంగారం చేతికి ఉండకూడదు, అందుకే ఆ సమయంలో బంగారం లేకుండా పూజ చేయకూడదు కదా, దానికి ప్రాయశ్చిత్తంగానే దర్భని పవిత్రమనే పేరుతో పెట్టారన్నమాట. కాబట్టి మానవుడికి దర్భమో లేకపోతే సువర్ణమో చేతికి లేకుండా అర్చన చెయ్యరాదు. సమయానుసారంగా స్నానాదులు నిర్వర్తించుకోవాలి. జలాశయాలలో పుష్కరాలు తర్వాత చెరువులు బావులు వీటి దగ్గర స్నానం చేయాలి. ధర్మాత్ముడు విద్వాంసుడైన పురుషుట్ట చాలా జాగ్రత్తగా వినవలసిన మాట, నది దగ్గర స్నానం చేసేటప్పుడు నదిలో అధిష్టాన దేవతలకు ఆహారంగా మట్టి వెయ్యాలి. అందరి చేత గంగానదిలో వాటిలో స్నానం చేయించేటప్పుడు పిప్పలాద శ్లోకం చెప్పి పాషాణంచమయాదత్తం ఆహారార్థం ప్రకల్పితం అని కాస్త ఒక రాయి వేయిస్తున్నాం. ఇందులో మరొక విషయం కూడా చెప్పాడు, నదిలో కానీ చెరువులలో కానీ పుష్కర క్షేత్రాలలో కానీ, పుష్కర క్షేత్రాదులు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నైవిశారణ్యంలో చక్రతీర్థం వంటివి అన్నమాట, ఆ కొండాలు చాలా గొప్పవి, వాటిల్లో స్నానం చేసేటప్పుడు అందులో మట్టి ఈసారి తీసి అందులో వేయమన్నారు. లేదా ఐదు పిండములు మట్టి బయట నుంచి తీసి అందులో వేసి నమస్కారం చేస్తే సంపూర్ణమైన తీర్థ స్నాన ఫలం వస్తుంది. నదులలో నదాలలో తీర్థాలలో స్నానం చేయడం పరమ పవిత్రం. మరి ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది, ఇక అప్పుడు స్నానం చేస్తే ఆ ఫలితం అనంతం. ముందు జలాలలో మునగాలి, సంకల్పం చెప్పుకోవాలి, దివ్య సంకల్పం. మహాత్ములైన వైష్ణవులు స్నానంలో సంకల్పం చెయ్యకుండా చెయ్యకూడదని చెప్పేశారు శ్రీకృష్ణ ప్రీత్యర్థంగా. ఆ సంకల్పాదులు వారి వారి గురుముఖత నేర్చుకుని గురువుగారు ఎలా చెబితే అలా చేయడం ఉత్తమంగా చెప్పారు. ఇక ఇక్కడ వేదమంత్రాన్ని ఇలా పఠించమన్నారు. ఏమిటి, మన మట్టి తీసి అందులో వేసేసేస్తాం కదా, ఆ తర్వాత మట్టిని కొంచెం తీసి విభూతిగా ధరించమని కూడా చాలాసార్లు చెబుతూ ఉంటారు నదీ స్నానంలో. అప్పుడు చెప్పవలసిన మృత్తికా లేపన మంత్రం అంటే ఇంత మృత్తిగా ఒంటికి పూసుకొని ఆ మంత్రం చెప్పుకోవాలట. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. శ్రీ సూక్తం చెప్పేటప్పుడు కూడా ఇదే మాట వస్తుంది మనకి. ఊరికే చదువుకుపోవడమేగా దాని అర్థం గురించి ఆలోచిస్తేగా ఇవాళ ప్రజానీకం. అశ్వక్రాంతే ఓ వసుంధరే అంటే ఓ భూదేవి నువ్వు ఎటువంటి దానివి, నీ మీద అశ్వములు వెళ్ళాయి, ఎన్నో గుర్రములు పరిగెట్టుకుంటూ పోతున్నాయి. అంటే గుర్రముల చేత నీవు మోయబడుతున్నావు, గుర్రములు నీ మీద పరిగెట్టుకుంటూ పోతున్నాయి, వాటి పాదస్పర్శకు నోచుకున్నావు. రథక్రాంతే ఎన్నో రథాలు కూడా నీ మీద పరిగెట్టుకుపోయాయి. విష్ణుక్రాంతే అలాగే ఓ తల్లి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను ఆక్రమించాడు. విష్ణువు బలిచక్రవర్తిని మూడు అడుగులు అడిగినప్పుడు ఒక అడుగుతో భూమి మొత్తం తన పాదంతో ఆక్రమించాడు, ఆయన పాదం చేత నీవు ఆక్రమింపబడ్డావు. కేవలం అప్పుడేనా, శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు కూడా పాదచక్రాలు వేశావు, రాముడిగా పాదచక్రాలు వేశావు, ఎన్నో పర్యాయములు శ్రీ విష్ణు మూర్తి పాద పద్మములు నీ మీద అలా వెయ్యబడ్డాయి, విష్ణు పాదాల చేత ఆక్రమించబడ్డావు. అటువంటి ఓ వసుంధరే భూదేవి, ఈ మృత్తికని ఈ మట్టిని నీ నుంచి సేకరిస్తున్నాను. ఈ మృత్తికకి ఎందుకు ఇంత శక్తి వచ్చింది ఇప్పుడు అర్థమైందా, గుర్రములు పవిత్ర జంతువులు, రథములు చాలా పవిత్రం, ఈ పైన ఇక సాక్షాత్తు విష్ణుమూర్తి, ఈ మూడు నీ మీద నడిచాయి, ఈ నడవడం వల్ల ఈ భూమి మీద ఉన్న మట్టి చాలా పవిత్రమైంది, ఈ మట్టిని నేను ఒంటికి పూసుకుంటున్నాను. దీన్ని పూసుకోవడం వల్ల ఏమవుతుంది, నేను చేసిన మహాపాపములన్నీ హరించు, దీన్ని రాసుకోవడం ద్వారా ఎన్మయా దుష్కృతం కృతం మృత్తికే హరమే పాపం. నా చేత తెలుసో తెలియకో పాపాలు చేయబడ్డాయి, ఒకటా రెండా, నేను చాలా పాపాలు చేశాను, ఆ పాపములన్నీ పోవాలి. పోవాలంటే ఓ మట్టి నిన్ను రాసుకుంటున్నాను. ఈ మట్టి రాసుకుంటే ఎందుకు పోతాయి, ఇంకేమో రాసుకోకూడదా అంటే ఈ మట్టి మీద విష్ణు అడుగు పెట్టాడు కాబట్టి. విష్ణు అడుగు పెట్టకపోతే అప్పుడు మట్టి మట్టి కాదు, అది ఎందుకు పనికిరాదు. అమ్మా ఈ పాపం నాకు తొలగించు. ఇదే మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్పాం, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర వసుంధరే అనాలి, వసుంధర అంటారు కానీ వసుంధరే అంటే సంబోధన అనమాట. శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అని. ఇదిగో ఓ భూదేవి, నిన్ను నేను శిరసాధారయిష్యామి, తల మీద శిరస్సుతో ధరిస్తున్నాను, పదే పదే ఇప్పుడు నేను నీ మీద నడిచి వెడుతున్నాను, అడుగులు వేస్తున్నాను, అడుగడుక్కి రక్షస్వమాం, మాం రక్షస్వ, నన్ను రక్షించు. భూమి మీద నడిచేవాడికి ఎప్పుడే కష్టం వస్తుంది ఎవరికి తెలుసు, ఎప్పుడు పెడుతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుందో, ఎప్పుడు పెడుతూ ఉంటే కింద పడి కాలు విరుగుతుందో. ఎంతోమంది నడుస్తూ కాలు కింద పడిపోగానే కాలు విరిగిపోయి మంచానికి చచ్చిపోయిన వాళ్ళు లేరు, మరి బాత్రూంలో పడి కాళ్ళు విరిగిన వాళ్ళు లేరు, నేల మీద పడిన వాళ్ళు లేరు. అంచేత అమ్మ అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు భూమి మీద ఏమవుతామో మాకు తెలియదు గనక అడుగడుక్కి రక్షించు అని అర్థం అనమాట. రక్షస్వమాం పదే పదే అంటే అడుగడుగునా మమ్మల్ని రక్షించు, మాం అంటే నన్ను అని ఎవడికి వాడే కోరుకోవాలి నన్ను రక్షించని. అలాగ మంత్రం చెప్పుకుని ఆ తర్వాత అమ్మ ఇప్పుడు మేము నదిలో స్నానం చేస్తున్నాం అని మళ్ళీ దానికి కూడా శ్లోకం చెప్పారు. ఇవన్నీ భవిష్యత్తులో పుస్తక రూపంలో వేసేస్తున్నాం, మొహమాట లేకుండా ఇచ్చేదంటే చాలా అవసరం కనుక మానవులకి. ఉద్ధృతాపి వరాహేణ కృష్ణేన శతబాహున ఆరుహ్య మమగాత్రాణి సర్వం పాపం ప్రమోచయ పుణ్యం దేహి మహాభాగే స్నానానుజ్ఞాం కురుష్వమాం. అమ్మ ఒకప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు వేలాది చేతులతో శోభిస్తూ వరాహ రూపం ధరించాడు. అనేక పాదాలు అనేక హస్తాలు కలిగిన పరమాత్ముడు ఆయన. ఆ పరమాత్ముడు వరాహ రూపంలో సముద్రంలో మునిగిపోయావు నువ్వు, అప్పుడు నిన్ను ఏం చేశాడు, పైకెత్తాడు. ఆయన నిన్ను ఎత్తపోతే ఇవాళ నువ్వు మాకు లేవుగా. ఇప్పుడు ఆయన చేతులతో కూడా ఎత్తాడు కాబట్టి నువ్వు ఇంకా పవిత్రురాలివి. కాళ్ళు పెట్టాడు, చేతులతో ఎత్తాడు కాబట్టి భూదేవి నువ్వు పరమ పవిత్రురాలివి. అందుకే నీ మీద మేమంతా పుట్టాం పెరుగుతున్నాం. నువ్వు మాకు అన్నం ఇస్తున్నావు, ఇల్లు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ మట్టి ఒళ్ళంతా పూసుకున్నాం కాబట్టి మా శరీరంలో అవయవాలన్నీ నీ స్వరూపం అయిపోయాయి. నీవు మా శరీరం మీద ఈ విధంగా మట్టి రూపంలో వచ్చి సమస్త పాపాలు తొలగించు. అమ్మా పుణ్యం ప్రసాదించు, స్నానం చెయ్యడానికి అనుజ్ఞయ్యి, ఎంచేత భూమి మీదే నది ప్రవహిస్తోంది కనుక అని స్నానానుజ్ఞానం పుచ్చుకోవాలి, స్నానానికి అనుజ్ఞ పుచ్చుకోవాలి. ఇలా వేదమంత్రాలు ఉచ్చరించిన తర్వాత నాభి వరకు అంటే బొడ్డు వరకు నీళ్ళలోకి దిగాలి, నదిలోకి ఒకేసారి బుడుంగిని ఉలక్కుంటా ఇలా దిగడం మంచిది అని చెప్పారు. బొడ్డు వరకు నదిలోకి దిగాలి. అసలు అందుకే సంకల్పం చెప్పేటప్పుడు చాలామందిని నాభిస్థానం వరకు దిగిన తర్వాత ఇక్కడ ఆగి మంత్రం చెప్పాక సంకల్పం చెప్పాక స్నానం చేయండి అనడానికి గల కారణం అది. అప్పుడు మంత్రోచ్చారణ పూర్వకంగా ఇలా స్నానం చేయాలట. గంగే చేమనే చైవ గోదావరి సరస్వతి, కొంతమంది గంగే చేమనే కృష్ణే అని కృష్ణానదిని కూడా చెబుతారు. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఏ నదిలో అయినా, గోదావరిలో చేస్తున్నా ఇదే చెప్పాలి, కృష్ణలో చేసినా ఇదే చెప్పాలి, నర్మదలో చేసినా ఇదే, గంగలో చేసినా ఇదే చెప్పాలి. ఎందుకని, ఓ నదీదేవత నీలో గంగ ఉన్నది, యమున ఉన్నది, గోదావరి ఉన్నది, సరస్వతి నర్మద సింధు కావేరి మీరందరూ ఈ నదిలో ఉండండి. నేను ఏ నదిలో చేస్తున్నానో ఆ నదిలో వరుసగా ఈ సమస్త నదులు కూడా ఆవాహన అవ్వండి. సమస్త నదీ జలాలలో ఒకేసారి స్నానం చేస్తే వచ్చే పుణ్యం ప్రసాదించండి. తదనంతరం బుద్ధిమంతుడు ఏం చేయాలి, నళిని నందిని సీత మాలిని మహాపద విష్ణు భగవానుడి యొక్క పాదాల నుంచి పుట్టిన గంగానది యొక్క పేర్లు ఇవన్నమాట. ఆ నదులన్నిటినీ స్తోత్రం చేయాలట. గంగానది భూమి మీదకి వచ్చిందిగా భగీరథుడి వల్ల. వచ్చిన తర్వాత గంగ ఏడు పాయలు అయ్యింది, అందులో మూడు పాయలు పావని హ్రాదిని నళిని ఇవేమో పడమరకి పోయాయి. తర్వాత సీత సుచక్షువు సింధువు ఇవి తూర్పుకు పోయాయి. ఈ ఏడవ పాయ గంగానది భగీరథుడి వెంట మనం ఉన్న ఉత్తరం వైపుకి వచ్చింది అనమాట. వచ్చి అటు తూర్పుకి ప్రవహించింది, బంగాళాఖాతంలో కలిసింది. ఈ ఏడు పాయలు కూడా గంగవే, అందుకే వాటిని తలుచుకోవాలి. తర్వాత పద్మావతి, భోగవతి, స్వర్ణరేఖ, కౌశికి, దక్ష, పృథ్వీ, సుభగ, విశ్వకాయ, శివామృత, విద్యాధరి, సుప్రసన్న, లోకప్రసాదిని, క్షేమ, వైష్ణవి, శాంత్య, శాంతిద, గోమతి, సతీ, సావిత్రి, తులసి, దుర్గా, మహాలక్ష్మి, సరస్వతి, రాధిక, లోపాముద్ర, దితి, రతి, అహల్య, అదితి, సంజ్ఞ, సధ, సాహ, అరుంధతి, శతరూప, దేవహూతి. ఈ నారీమణుల్ని స్నానం చేసేటప్పుడు తలుచుకుంటే మంచిది. అందరికీ పేర్లు గుర్తుండవు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కంఠస్థం చేసి నదీ స్నాన సమయంలో ఈ పతివ్రతల్లో కొంతమందినైనా తలుచుకోమన్నారు. వీరిని స్మరిస్తేట స్నానం చేయకపోయినా పవిత్రుడే. ఒక్కొక్కప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మంచం మీద ఉన్నవాళ్ళు, శీతాకాలంలో లేవలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ నామాలు చేస్తే స్నానం చేసిన పుణ్యం వస్తుందన్నారు. తర్వాత మానవుడు స్నానానంతరం లలాటం మీద అంటే నుదుటి దగ్గర, కంఠ ప్రదేశం, వక్షస్థలం మూడు చోట్ల కుంకుమ బొట్టు తిలకం పెట్టుకోమన్నారు. స్నానం దానం తపోహోమో దేవత పితృకర్మచ తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా. ఎవడైనా స్నానం చేస్తే ఆ స్నానం వ్యర్థమవుతుంది, దానం చేస్తే దానం వ్యర్థం, తపస్సు వ్యర్థం, హోమం వ్యర్థం, దేవ యజ్ఞం వ్యర్థం, పితృయజ్ఞం వ్యర్థం. ఎప్పుడు అంటే నుదుట తిలకం పెట్టుకోకుండా, కుంకుమ ధరించకుండా చేసే స్నానం, దానం, తపస్సు, హోమం, దేవయజ్ఞం వ్యర్థం. పితృయజ్ఞంలో కుంకుమ పెట్టుకోకూడదు కనుక విభూతి పెట్టుకోవాలి. ఇలాగా ఇవి ధరించకుండా కర్మాచరణ చేస్తే సర్వకర్మములు నిష్ఫలములు అని ఈ శ్లోకంలో చెప్పారు. స్నానానంతరం తిలకం పెట్టుకుని పవిత్రంగా దేవతా నమస్కారం చేసి సంధ్యావందనాదులు అవకాశం ఉంటే చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అప్పుడు దేవాలయానికి వెళ్ళాలి. కుళ్ళుగొడ్డ కట్టుకుని, ఈ వంట చేసే పెంటగొడ్డ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళకూడదు. దేవాలయంలోకి ఎప్పుడైనా కంపుగొడ్డ కాకుండా కొంచెం పవిత్రమైన వస్త్రం ధరించి వెళ్ళాలి. సాక్షాత్తుగా శ్రీహరి చెప్పిన మాటలే నేను చెబుతున్నాను విను నారదా, ఎందుకంటే నేనే విష్ణువు, విష్ణువే నేను కనుక శివుడికి విష్ణువుకి తేడా లేదు కాబట్టి చెబుతున్నాను వినమని శంకరుడు నారదునికి చెప్పాడు. ఇవి హరివాక్యాలు. ఎవడైనా స్నానం చెయ్యకో, కాళ్ళు కడుక్కోకో దేవాలయంలోకి ప్రవేశిస్తే వాడి జపం, హోమం, తపస్సు సర్వనాశనం అయిపోతాయి పొద్దునపూట. అందుకే దేవాలయంలోకి వెళ్ళాలంటే స్నానం చెయ్యాలి. పొరపాటును కూడా స్నానం చేయకుండా తలుపు తీయకూడదు, అది తీస్తే చాలా దోషం పొమ్మన్నారు. జలంలో తడిసిన వస్త్రంతో లోపలికి వెళ్ళకూడదట. కొంతమంది తడిసిన బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తారు, అది దోషం అని చెప్పారు. పొరపాటును కూడా బట్టలు ఆ తడి కారుతున్న, నీళ్లు కారుతున్న బట్టలతో ఎందుకు చేయకూడదంటే నీళ్లు కారే వస్త్రాలు తద్దినం పెట్టేటప్పుడే కట్టుకోవాలి. ఆడవాళ్ళని చూసారా మీకు, ఈ శ్రాద్ధకర్మల్లో స్నానం చేసి నీళ్లు కారుతున్న వస్త్రాలతో వచ్చి ఈ పిండాలకి దండం పెట్టండి అంటారు. అది నియమం అది. అందుకే దేవాలయాల్లోకి అలా వెళ్ళకూడదు. ఇప్పటికి కూడా చాలామంది ఈ విషయాల్లో చాలా పొరపాటు చేసేస్తారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇప్పుడు 10-12 కొండాలు నూతుల్లో స్నానం చేసే నియమాలు ఉంటాయి రామేశ్వరం వంటి వాటి చోట. అక్కడ నూతుల్లో స్నానం కోసం చుట్టూ తిరుగుతున్నాం, దేవ దర్శనం కోసం కాదు. కాబట్టి అక్కడ ఆ తడిబట్టలతో వెళ్ళవచ్చు. తర్వాత చాలా కొంతమంది దరిద్రులు అయిపోతున్నారు కలియుగంలో ముఖ్యంగా. ఎందుకో తెలిసిన అండి, తడిసిన గుడ్డలతో, నూనెలో తడిసిన వస్త్రాలతో ఇంట్లో ప్రవేశిస్తే, ఇంట్లో బాత్రూంలో స్నానం చేశాక తుడుచుకోవాలి, ఆ తడిగుడ్డలతో ఇల్లంతా తిరగకూడదు, అలాగే గుళ్ళోకి తిరగకూడదు. తడిసిన వస్త్రాలతో, నూనె కారే వస్త్రాలతో కనుక వస్తే లక్ష్మీదేవి కోపగించి భయంకర శాపమిచ్చి ఆ గృహస్థుని విడిచిపెడుతుంది. అటువంటి వాడు వచ్చే జన్మల్లో దరిద్రుడై పడతాడు. ఈ జన్మలో మేము ఎంత గించుకున్నా ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి, లేకపోతే డబ్బు సంపాదించలేకపోతున్నాం, నిలబట్టలేదంటే వీళ్ళన్నీ ఈ పాపాలు చేసిన వాళ్ళట. అందుకే శుభ్రంగా స్నానం చేశాక లోపలిగా పొడి బట్టలు కట్టుకెళ్ళాలి, లేదా మంచి తువాలు, పొడి తువాలు కట్టుకుని లోపలికి రావాలి. నీళ్లు కారుతున్న గొట్టలు వేసుకుని చిక్కు చిక్కు అని ఆ ఇల్లంతా తిరిగితే ఆ తర్వాత చెక్కులు ఉండవు ఏవాడికి, చిక్కులే తప్ప. తర్వాత మోకాళ్లపై వరకు కడుక్కున్నటువంటి బ్రాహ్మడు ఉన్నాడే చండాలుడు అవుతాడు. కాళ్ళు ఎప్పుడూ కూడా గుళ్ళోకి వచ్చినప్పుడు మోకాళ్ల కింద భాగమే కడగాలి, మోకాళ్లపై వరకు కడుక్కుంటే వాడు చండాలుడే పుడతాడు పొమ్మన్నారు. ఎప్పుడు కూడా అందుకే గుళ్ళోకి వచ్చిన తర్వాత మరీ పైదాకానో వా స్నానం చేసినట్టు నీళ్లు గుళ్ళో వ్యర్థం చేయకూడదు, కింద భాగమే కడుక్కోవాలి. కాళ్ళకి కింద భాగమే, మోకాళ్ళ కిందే కడుక్కోవాలి. మోకాళ్ళకి పైభాగం కడుక్కోదలిస్తే స్నానం చేయమన్నారు వాడిని. పవిత్రుడైన సాధకుడు ఆసనం మీద కూర్చుని మాత్రమే ఆచమనం చెయ్యాలి, నిలబడి ఆచమనం చెయ్యకూడదు, నిలబడి తీర్థం తీసుకోకూడదు. అందుకే గుళ్ళో కూడా తీర్థం ఇచ్చినప్పుడు కొంచెం వంగి తీర్థం తీసుకుంటున్నాం, కారణం అది. కూర్చోడానికి అక్కడ కుదరదు కనుక. ఇలాంటి కడ్డీలు ఉంటే ఎక్కడ కూర్చుంటాం, కష్టం కదా, నడ్డి నొప్పిడుతుంది. అందుకని అటువంటిప్పుడు కొంచెం వంగి ఆ తీర్థం తీసుకోవాలి, పూర్తిగా నిటారుగా నిలబడి తీసుకోరాదు. ఇంటి దగ్గర అయితే ఆసనం మీద కూర్చోకుండా ఆచమనం చేయకూడదు. సంయమన పూర్వకంగా భక్తిభావంతో వేదోక్త విధితో ఇష్టదేవతని పూజించాలి. సాలగ్రామం, మణి, మంత్రం, ప్రతిమ, జలం. మరి ఇంకొకసారి చెబుతున్నాం, సాలగ్రామం తర్వాత మణి పూజ అని ఉంటుంది. ఇంతంత మణులు ఇస్తారు గణపతి సత్యనారాయణ స్వామి వారి పూజకి, సాధకులకి శిష్యులకి చిన్న మణి ఇస్తారు. మణి అనే పేరుతో ఇంత స్ఫటికంలో ఉంటుంది అది. తర్వాత మంత్రం విగ్రహంలో, జలంలో, స్థలంలో, గోవు యొక్క పృష్ఠభాగంలో, గురువులో, అలాగే సద్బ్రాహ్మణుడిలో శ్రీహరినే చూడాలి అన్నారు. సాక్షాత్ ఆయనలో విష్ణు ఉన్నట్టే, మా గురువు గారు ఆయన విష్ణువే, లేక పురాణం చెబుతున్నాడు ఆయన, ఆయన సద్బ్రాహ్మణుడు, ఆయన విష్ణువే అని భావించాలి, పూజించాలి. తరువాత సాలగ్రామ జలం ఉంటుంది కదా, సాలగ్రామాన్ని అభిషేకం చేసినప్పుడు వచ్చిన నీరు, ఆ నీరు తల మీద ఇలా సంప్రోక్షణ చేసుకుంటే ఇంకా సమస్త తీర్థయాత్రలలో నదులలో స్నానం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. యజ్ఞం చెయ్యని వాడికి యజ్ఞ ఫలితం రావాలంటే, దీక్షలు లేని వాడికి దీక్షాగ్రహణాదులు చెయ్యాలంటే సాలగ్రామ శిలావారి అని ఆ నీరు నెత్తి మీద చల్లుకోమన్నారు. సాలగ్రామం విష్ణుస్వరూపం, కృష్ణుడికి ప్రీతిపాత్రం. ప్రతిదినం భక్తిభావంతో సాలగ్రామ ఉదకాన్ని ఎవడైనా తాగితే వాడు జీవన్ముక్తుడవుతాడు, అంత్యకాలంలో శ్రీకృష్ణ ధామం చేరతాడు. నారద, ఏం చెప్పమంటావు, పరమేశ్వరుని నేను కూడా సాలగ్రామ శిలా జలాన్ని తాగుతాను, సాలగ్రామాన్ని పూజిస్తాను. అది సర్వతీర్థాలతో నిండిన ప్రదేశం సాలగ్రామం. ఇంట్లో ఉంటే ఏ ఇంట్లో అయినా సాలగ్రామాన్ని అభిషేకిస్తే సాలగ్రామం ఉన్న ఇల్లు సకల తీర్థయాత్ర స్థలం. సుదర్శన చక్రధారి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ విరాజిల్లుతాడు. సాలగ్రామం ఉండే ప్రదేశంలో తెలుసో తెలియకో భాగ్యంతో చచ్చిన వాడికి శ్రీకృష్ణ లోకానికి వెళ్ళే యోగం వస్తుందిట. ఒక వ్యక్తి అనుకోకుండా ఎన్నో పాపాలు చేశాడు, ఎవడో పురాణం చెబుతుంటే పురాణ స్థలానికి వచ్చాట, అనుకోకుండా అక్కడ ప్రాణం విడిచిపెట్టాడు. వాడు అదృష్టం వల్ల అక్కడ సాలగ్రామం ఉంది. వెంటనే ఆ దుర్మార్గుడి పాపాలన్నీ పోయాయి, ఈ చచ్చిన వాడిని గోలోకానికి తీసుకెళ్లాడు పరమాత్మ. కాబట్టి సాలగ్రామం ఉన్న చోట చావాలి. ఇంట్లో నిత్యం సాలగ్రామాన్ని అందుకే పెట్టుకోమన్నారట. ఇంట్లో ఆ ఇంట్లో ఏ దురదృష్టవశాత్తో అదృష్టవశాత్తో చచ్చిపోతే సాలగ్రామం ఉంది కనుక వీడికి మోక్షం వస్తుంది. సాలగ్రామం శ్రీహరి మహాపూజతో సమానం. ఇప్పుడు ఆ పూజా విధానం చెబుతున్నా విను. శ్రీహరి పూజ సజ్జన పూజ, సజ్జన ప్రశంస అర్హమైనది గనక. ప్రతిదినం వైష్ణవులు, వైష్ణవులు అంటే ఇక్కడ అర్థం పట్టినామాలు పెట్టిన వాళ్ళు కాదని, నిజంగా విష్ణువేద భక్తితో ఉన్నవాళ్ళని అర్థం. షోడశోపచారాలతో ఈ అద్భుతమైన సాలగ్రామాన్ని పూజించాలి. షోడశోపచారాలు చేయలేని వాళ్ళు 12 ఉపచారాలు చెప్పారు. అవి చేయలేని వాళ్ళు పంచోపచారాలు అంటే ఏమిటో తెలిసిన, ముందు 2 చిట్టికిన వేళ్లకి మధ్యలో బొటనవేలు పెట్టి ఆ మధ్యలో ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అనే ముద్ర చూపించి గంధం వెయ్యాలి. తర్వాత చూపుడు వేలు పట్టుకొచ్చి బొటనవేలు మధ్యలో పెట్టాలి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని పుష్పాన్ని వెయ్యాలి. అంటే ముందు గంధం, తర్వాత పుష్పం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, బొటనవేలు పట్టుకొచ్చి చూపుడు వేలు మధ్యలో పెట్టాలి, ఇది ధూపం. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, బొటనవేలు పట్టుకొచ్చి మధ్యవేలు యొక్క ఆ మధ్యలో 2 బొటనవేళ్లు చేర్చి ఆ తర్వాత దీపం చూపించాలన్నమాట. ముద్ర వేశాక దీపాన్ని వెలిగించి చూపించాలి. ఓం వం అమృతత్వాత్మని అమృత నైవేద్యం సమర్పయామి, ఇది 5 పూజలు అన్నమాట. తర్వాత నైవేద్యం. ఈ 5 అయ్యాక సమస్త ఉపచారాలు చేసిన ఫలితం రావాలిగా. 2 చేతులు జోడించి ఎడమవైపు గుండెకి చేర్చి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అంటే అన్ని పూజలు ఇచ్చేసినట్టే. ఇది పంచ సంఖ్యోపచార విధి అంటారు. ఈ పంచోపచారాలు చేసిన చాలటి సాధకుడు, అది చేస్తే వాడికి సమస్త శుభాలు కలుగుతాయి. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఈ 5. ఇది సాలగ్రామ పూజకు ఉత్తమ మొత్తం. అసలు ఇవన్నీ చేయలేకపోతేనో, మా దగ్గర ఏమీ లేవండి, సాలగ్రామం ఉంది, కాసిన నీళ్లున్నాయిగా, నీళ్లు పోసి అన్ని పూజలకి మూలం భక్తి గనక, భక్తితో ఒక నమస్కారం చేసి పరమాత్మ నీకు నమస్కారం అంటే చాలు, ఆ పూజలన్నీ చేసేసినట్టే. ఆసనం, వస్త్రం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పుష్పం, చందనం, ప్రత్యేకంగా ధూపానికి స్థానం ఇచ్చారు. ఎందుకంటే వాయువే సమస్త లోకాలు, వాయువే శివరూపం. అందుకే వాయుపురాణం ఉన్నా శివపురాణం ఉన్నా ఒకటేం చెప్పాం మనం, వాయుపురాణం చెప్పుకున్నాం అంటే చెప్పుకున్నాం, ఎప్పుడు శివపురాణం చెప్పాం కనుక. కాబట్టి వాయుస్వరూపమైనది ధూపం కనుక ఈ ధూపానికి కూడా చెప్పారు. అగరవత్తుల రూపంలో కానీ ధూపు స్టిక్స్ అని కూడా ఉన్నాయి. అంబికా దర్బార్పతి వారు ధూపు స్టిక్స్ కూడా చేశారు ఈ మధ్యని, చాలా బాగుంటాయి. అవి కానీ అగరవత్తులు కానీ ఇది కూడా చూపించమన్నారు. తర్వాత దీపం, నైవేద్యం, గంధం, మాల్యం, శయ్య, జలం, అన్నం, తాంబూలం, ఇవన్నీ సామాన్య ఉపచారాలు. ఇవి ఖచ్చితంగా పరమాత్మ దివ్య అనుగ్రహం లభించి తీరే షోడశోపచారాలు. అందులో మిగతావేమీ చేయలేకపోయినా పంచోపచారాల్లో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు అనమాట. పంచోపచారాల్లో గంధం చెప్పారు, తర్వాత పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ ఐదు చేస్తే చాలు మొత్తం అన్నీ చేసినట్టే. మహాత్ములు ఏమన్నారంటే కొంతమంది పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పుష్పం, నైవేద్యం ఇవి కూడా పంచోపచారాలతో సమానులు అన్నారు. ఇవన్నీ తమ గురువు దగ్గర నేర్చుకుని చేస్తే చాలు. గురువుపదేశంతో ప్రాప్తించిన మూలమంత్ర జపం సమస్త కర్మలలో ఉత్తమ కర్మ. తర్వాత సాధకులకి కొన్ని నియమాలు చెబుతున్నారు పరమేశ్వరుల వారు. ఇక్కడ భూతశుద్ధి అని ఉంటుంది. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతే శామవిరోధే నబ్రహ్మ కర్మ సమారభే. ఇది భూతశుద్ధి. ఎందుకంటే చుట్టూతో మనకి విఘ్నం కలగజేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దిక్కుమారింది మనుష్యులు భూతాలే మనకి. ఓ మనిషి ఎవడన్నా మంచి పని చేద్దామంటే ఆ పని తగలేద్దామని చూసేవాడు ఒకడు ఉంటాడు. అలాగే చుట్టుపక్కల అనేక ప్రాణులు ఉంటాయి. ఈ వీటన్నిటి యొక్క శుద్ధి అవ్వాలి. అందుకని ఈ భూత శుద్ధి చెయ్యాలి. తర్వాత ప్రాణాయామం, ఓం భూహు అని ముక్కు పుచ్చుకోండి అంటే ముక్కుచ్చుకొని వాడు ముక్కు పట్టుకుని పీకితే కాదు, అది కాదు, ప్రాణాయామం చేసి తీరాలి అన్నారు. ఒకసారి పెళ్లి చేయిస్తూ పురోహితుడు భూత పిశాచాహ అయిన తర్వాత ఈ గాయత్రి మంత్రం చెబుతూ ఓం భూహు అని చెప్పి నాయన ముక్కు పుచ్చుకో అన్నట్ట. వాడికి అర్థం కాల, ఎప్పుడైనా ముక్కు పుచ్చుకోడు అడుగునుగా, వెంటనే ఆ మంత్రం చెబుతున్న పురోహితుడు ముక్కు గట్టిగా పట్టేసేట. వాడు బాబోయని వదులు వదులు అన్నట్ట. ఓహో వదులుగా ఉందా అని ఇంకా గట్టిగా నొక్కాట. దెబ్బకి పురోహితుడు తెచ్చాడు. అది కాదు వదులంటే, వాడిని వదలబడినారు. అంచేత ప్రాణాయామం అనగా ముక్కును ఒక ఎడమ ముక్కులోంచి గాలి లోపలికి తీసుకుని కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టడం, ఇవి సాధనం. పూర్వకం, కుంభకం, రేచకం అని ఉంటాయి. కనీసం భూతశుద్ధి అయిన తర్వాత ప్రాణాయామం చేయడమైనా నేర్చుకోవాలి. ఆ తదుపరి అంగన్యాసం, ప్రత్యంగన్యాసం, మంత్రన్యాసం, వర్ణన్యాసం, ఇవన్నీ అర్ఘ్య విధానాలతో అర్ఘ్యపాత్రలో ఉంచుకోవాలి. అన్నీ చేయలేకపోయినా సాధకులకి గురూపదేశ మహామంత్రమే ఉత్తమం కనుక అదేనా చేసుకోమన్నారు. తర్వాత సాలగ్రామాన్ని త్రికోణాకార మండలం ఒకటి నిర్మించి అందులో కూర్మ భగవానుని ఆవాహన చేసి పూజిస్తే అబ్బో చాలా మంచిదన్నారు. శంఖాన్ని పవిత్ర జలంతో నింపి ఈ శంఖ జలంతో అభిషేకం చేయడం చాలా మంచిది. ఇంచేదంటే శంఖం, అందుకే శంఖంలో పుస్తకం తీర్థం కాదనడానికి గల కారణం అదే. శంఖంతో అభిషేకం చేసిన, శంఖంతో తీర్థం తీసుకున్న సమస్త పుణ్యతీర్థాలు ఆవాహన అయిపోతాయి, అందులోకి వచ్చేస్తాయి. ఆ జలాన్ని ఈ ప్రారంభకాలంలో సకల ద్రవ్యాల మీద ప్రక్షిప్తం చేయాలి. అలా కాసిన ప్రోక్షణ చేయాలన్నమాట. సాధారణంగా మనకు అర్చన చేసేటప్పుడు పురోహితులు ఆ పని చేస్తారు. గణపతి పూజకు ముందే, ఇష్టదేవతా పూజలకు ముందే తదంగ కలశారాధనం కరిష్యని కలశం పెట్టి ఆ కలశంలో జలాన్ని శుద్ధి చేస్తారు. అందులోకి గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్విని సన్నిధిం కూరని చెప్పి ఆ నీళ్లతోటి ఆయాంతు మన ఇష్టదేవత పూజార్థం దురిత క్షయకారకాహ కలశోదకైన పూజాద్రవ్యాన్ని సంపూర్చాన్ని పూజాద్రవ్యాల మీద జల్లిస్తారు ముందు. అప్పుడు ఆ పూజాద్రవ్యాలు పవిత్రమవుతాయి. దేవం తర్వాత దేవుడి మీద ఆత్మానంత సంపూర్చ మన మీద కూడా మనం చల్లుకోవాలి. అలా చల్లుకుని పవిత్రుడవ్వాలి. ఇప్పుడు అలాంటివన్నీ కుదరకపోయినప్పుడు ఏం చెప్పారంటే శంఖంలో నీళ్లు తీసుకొచ్చి వీటి మీద జల్లేస్తే పూజాద్రవ్యాల మీద, మన మీద, దేవత మీద, ఇక సమస్త తీర్థయాత్రలలో పవిత్రమైన ఆ అదృష్టం ఆ దేవుడికి మనకి అందరికీ వస్తుంది. దేవతాశుద్ధి, పాత్రశుద్ధి, తర్వాత పూజాద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి అన్నీ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? గురువు ఉపదేశించిన ధ్యానానుసారంగా అనన్యభావంతో ఆ పరమాత్మ ధ్యానం చేయాలి శ్రీకృష్ణ భగవానుని. మధ్య మధ్యలో మూలమంత్రోచ్చారణ చేయాలి. మూలమంత్రం ఎప్పుడు పైకి ఉపదేశం చేయకూడదు. ఉపదేశం చేసేటప్పుడు పైకి చేయాలి, సాధన చేసేటప్పుడు పైకి చేయకూడదు, లోపల లోపలే చేసుకోవాలి. తర్వాత ఆరాధ్య దైవానికి షోడశోపచారాలు సమర్పించడానికి ముందో వెనకో ఎప్పుడో ఒకప్పుడు గురుమంత్రం చేయొచ్చన్నారు. కొందరు ఏం చేశారంటే ముందు దేవపూజ అయ్యాక, ఇందాక చెప్పానే ధూపదీప నైవేద్యాదులు, అవి అయ్యాక జపం చేస్తారు. కొందరు జపం అయ్యాక ధూపదీప నైవేద్యాలు చేస్తారు. రెండూ సమాన ఫలితమే. ఇంకా తంత్రశాస్త్రాలలో అంగన్యాసం అంటే మన అవయవములలో పరమాత్మని చేసుకోవటం, హృదయాయ నమః హృదయంలోకి, తర్వాత శిరసే స్వాహ, శిఖాయవ షట్టు, కవచాయుహం, నేత్రత్రయవ షట్టు, అస్త్రాయ పట్టు, దిగ్బంధ, అలాగే అంగన్యాసం తర్వాత కరన్యాసం, అంటే అంగుష్టాభ్యా నమః, తర్జనీభ్యా నమః, మధ్యమాభ్యా నమః, అనామికాభ్యా నమః, కనిష్ఠికాభ్యా నమః, కరతలకర పృష్ఠాభ్యా నమః, ఇది కరన్యాసం. ఇవి చేసి దేవతలు పూజించడం చాలా ఉత్తమోత్తమంగా చెప్పారు. యథాశక్తి జపం కుర్యాత్ అంటాడు. యథాశక్తి మూలమంత్రం జపేత్తు. యథాశక్తి అంటే ఎంత అంటే నేను ఒక్కసారే చేస్తానండి, ఇదే నా శక్తి అంటావా? కాదు, దీనికి కూడా గురువుగారులే నియమం చెప్పారు. ముందు 11 సార్లు జపం చేస్తే అది యథాశక్తి. ఇంకా తర్వాత మన ఓపికను బట్టి, ఆ కార్యములలో మనకి విజయాన్ని కోరుకోవడాన్ని బట్టి 11 దారటాక 108 లేక 1008 అలా చేసుకుపోవచ్చు. యథాశక్తిగా గురువుపదేశం మూలమంత్రం అయ్యాక కొంతమందికి అప్పుడప్పుడు ఇష్టదేవతలు కూడా ఉంటారట. ఆ ఇష్టదేవతలు కూడా తలుచుకోవడం దోషం కాదన్నారు. అంటే గురువుపదేశం చాలైనా, గురువుగారు ఇవ్వని మంత్రాలు కూడా ఏవైనా గురువుపదేశ మంత్రం అయ్యాక, జపం అయ్యాక తక్కినవి కూడా జపం చేసుకోవచ్చు. తర్వాత నివేదన చేశాక గురువుపదేశం చేసిన కవచం మాత్రం జపించాలి. కవచాదులు మాత్రం గురువుపదేశం లేకుండా పొరపాటు కూడా చేయకూడదు. తర్వాత భూమి మీద శిరస్సు వంచి ప్రణామం చేయాలి. ఆడవాళ్ళకేమో మోకాళ్ళ మీదే ఉండి తల నేలకు పెట్టి నమస్కరించాలి. మగవాళ్ళైతే పూర్తిగా నేల మీద రొమ్ము అరిచి పడుకుని నమస్కారం చేయాలి. అలా పడుకుంటే లేవలేని వాళ్ళు ముసలి వాళ్ళకి, అనారోగ్యవంతులకి మాత్రం అలా కేవలం 2 ఎడమవైపు వక్షస్థలానికి చేర్చి నమస్కరించినంత మాత్రం చేతనే సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఫలితం వస్తుంది. ఇది సమస్త దేవత సంతుష్టి కోసం బుద్ధిమంతుడు చేయవలసిన విధానం. ఇంకా యజ్ఞాలు చెప్పారు. యజ్ఞాలలో ఉత్తమోత్తమైన యాగం అంబాయాగం, తర్వాత మహాలక్ష్మి మహాసరస్వతి యాగం, మహాకాళి యాగం. ఆయా యాగాలను అప్పుడప్పుడైనా గురు పర్యవేక్షణలో చెయ్యాలి. ఇక్కడ ఏమని చెప్పారు? సర్వతస్మార్తాగ్నియుక్తమైన యజ్ఞాలు అనుష్ఠించాలి. అంటే వేదములలో చెప్పబడిన ప్రకారముగా ఉండే యజ్ఞములను చెయ్యండి, అవి చేసి తీరాలి. రోజు చేయలేకపోయినా కనీసం అప్పుడప్పుడైనా చెయ్యాలి. యజ్ఞం అయ్యాక దిక్పాలకులకి నైవేద్యం పెట్టాలి. యథాశక్తిగా దానం చెయ్యాలి. విధవులకి బ్రహ్మచారులకి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి తినడానికి చెప్పారు. అందరికీ ఒకటి లేవండి. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పారు. గృహస్థాశ్రమంలో ఉండే బ్రాహ్మడు తినే ఆహారం వేరు, గృహస్థాశ్రమంలో ఉండే తక్కిన వాళ్ళు తినే ఆహారం వేరు, యతుల ఆహారం వేరు, వైష్ణవ ఆహారం వేరు, విధవల ఆహారం వేరు, బ్రహ్మచారుల ఆహారం వేరు, నియమనిష్టలతో ఉన్నప్పుడు చేసే ఆహారం వేరు. ఏవి తినచ్చో ఏవి తినకూడదో దయతో నాకు చెప్పు. ఏవి అకర్తవ్యాలో ఏవి కర్తవ్యాలో, ఏవి తినభోగ్యమో ఏది అభోగ్యమో, ఏది అనుభవించచ్చో ఏది అనుభవించకూడదు, ఇవన్నీ చెప్పు. మహాదేవుడు ఆనందపడ్డాడు. నారద, లోకశ్రేయస్సు కోసం నీవు అడిగావు కాబట్టి చెబుతున్నారు విను. తాపసులైన కొంతమంది బ్రాహ్మణులు అసలు ఆహారం లేకుండానే చిరకాలం బతికారు. వాళ్ళు జపమే ఆహారం, తపస్సే ఆహారం. కానీ మానవ లోకానికి వచ్చి మానవుల మధ్యలో వెసలేటప్పుడు తిండి లేకుండా ఉండకూడదు కదా మరి. హిమాలయాలలో అదృశ్య రూపంలో ఉండే మహానుభావులు పొగతాగి బతుకుతారు. ఇప్పటికి కూడా కేవలం ధూమపానం చేసి వాళ్ళు జపం చేస్తారు. అలా గృహస్థులు బతకలేరు. అందుకని వీళ్ళకి రకరకాల ఆహారాలు చెప్పారు. వాయుభక్షణ చేసేవాళ్ళు కొందరు ఎత్తులు, అంటే కేవలం గాలే పీల్చుకు బతుకుతారు, ఇంకేం తినరు వాళ్ళు. ఫలహారంతో బతుకుతారు. ఫలహారం అంటే వా ఇడ్లీ ఉప్మాలు కాస్తమా, దెబ్బరొట్టి దాంట్లో నెయ్యి, కేవలం పళ్ళు మాత్రమే ఫలాహారం. అంటే దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, మరియు వాటిని కూడా ఒక గెల చక్కెరకేళ్ళు తినమని అలా లఘువుగా స్వీకరించమన్నారు. ఫలహారంతోనే బతికేవారు కొందరు. తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఉత్తముడు అని చెప్పాం కదా, అర్ధాంగి లేని జీవితం వ్యర్థం అన్నారు. గనక అర్ధాంగితో కలిసి యథోచిత సమయంలో అన్నం భుజించడం ఉత్తమ మార్గం చెప్పారు. అన్నమేమో శాకాహారంతో కూడితే ఉత్తమం, మాంసాహారంతో కూడితే అధమం. అయినా మానవులకి ఈ చిహ్వ మీద కొన్ని రుచులు ఉన్న కారణం చేత, వాటిని విడిచిపెట్టలేని కారణం చేత వాటిని స్వీకరిస్తూ ఉంటారు. అది వారి వారి యొక్క జన్మ సంస్కారాలు ఉంటాయి. రుచుల స్వరూపాలు భిన్న భిన్నం, అందుకే ఇచ్ఛానుసారంగా ఆహారం భుజించాలి. గృహస్థులైనటువంటి వాళ్ళకి హవిష్యాన్నం ఉత్తమం అన్నారు, అంటే నేతితో వండిన అన్నం ఉత్తమం. తర్వాత శ్రీమన్నారాయణ భగవానుడికి నైవేద్యం పెడితే ఎటువంటి ఆహారమైనా దోషరహితం అవుతుంది, అది దివ్య ప్రసాదం, అది తినడం మంచిది. అసలు నైవేద్యం పెట్టకుండా ఏది తినకూడదు. అభక్షణీయమన్నారు. భగవన్ నివేదన లేని పదార్థం తినడం అంటే తన స్వీయ మాంసం మలమూత్రాలు భక్షణ చేయడంతో సమానమది. విష్ణు భగవానుడికి అర్పింపని అన్నం మలంతో సమానం, జలం మూత్రంతో సమానం. ఇక నా శిష్యులు కొంతమంది మరి ముఖ్యంగా కఠిన ఉపవాసాలు చేసేటటువంటి వాళ్ళు వినవలసిన వాటిది, ఏకాదశి నాడు అన్నపానీయాలు సేకరించకూడదు. ఏకాదశి దినాన స్వేచ్ఛాచారి అయి అన్నం తినేవాడు, అందులో ముఖ్యంగా బ్రాహ్మడైతే వాడు పాపం భుజించినట్టే. నారద ఏకాదశి దిన అన్నాడు గృహస్థుడు అసలు అన్నం తినకూడదు, భుజింపరాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామ నవమి, శివరాత్రి వీటినాడు ఈ రోజుల్లో అన్నం తింటే మానవుడు శాపానికి పాపానికి గురవుతాడు. కానీ అన్నం తినకపోతే చచ్చిపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఆన్ ది స్పాట్ కళ్ళు తిరిగేసి, షుగర్ పేషెంట్లు, బీపీలు, బీపీ ఉన్నవాడు అన్నం తినకపోతే అయిపోయి. అంచేత ఇలాంటి వాడికి చెప్పారు ఇక్కడ, ఉపవాస సమర్థశ్చ ఫలమూల జలం పిబేతో. ఉపవాసం చేయడానికి అసమర్థులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పారు ఫలమూలములు తినండి, అంటే కందమూలాలు పళ్ళు తినండి, యాపిల్స్ తినండి, దానిమ్మకాయలు తినండి, బత్తాకాయ రసం ఓ 200 బత్తాకాయలు తెప్పించి జ్యూస్ తీసుకు తాగేయండి. తర్వాత దుంపలు, కొన్ని రకాల దుంపలు ఉంటాయి అవన్నీ తినకండి, చిలకడ దుంపలు లాంటివి తినండి, నీరు తాగండి. మేమేం తినమండి, ఒట్టినే ఉంటామండి అంటే అది ఇబ్బంది అన్నారు. శరీరానికి కలియుగంలో అసలు పనికిరాదు అండి, కలియుగంలో కఠిన ఉపవాసం పనికిరాదు. ఉట్టి పళ్ళు తింటే కూడా బతకలేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసం ఏం చెప్పారంటే ఇడ్లీలు ఇవి తినమని చెప్పాలి, మినుము తినకూడదట ఏకాదశి నాడు. ఏకాదశి నాడు మినుముతో దెబ్బరొట్టేసుకు తింటే మహాపాపం అది. ఒక ఆవిడ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే తెల్లవారు దెబ్బరొట్టి మీద వేసుకుని నెయ్యితో శుభ్రంగా తిందిట, అవి దోషం. అందుకని వాళ్ళకి చెప్పారు అన్నం భిన్నం కురియాత్ బియ్యమును ఆడించి నోకొస్తుంది కదా, దానితో ఉప్పుడు పిండి చేసుకు తినండి, అది కూడా ఎక్కువ కారం అవి లేకుండా, ఎక్కువ ఉప్పు లేకుండా సాత్వికంగా తినండి కొంచెం అది. ఎందుకని, ఒకవేళ నష్టే శరీరే సభవేద్ అన్యథా చాత్తఘాతక. శరీరం శుష్కించిపోయినా, గ్యాస్ ట్రబుల్ పట్టుకున్నా, లేక శరీరం కొంతకాలానికి చెయ్యలేక వణికిపోయి నాశనమైపోయినా, ఉపవాస కారణం వల్ల శరీరం నష్టమైతే దానివల్ల ఏమిటి, ఏకాదశి నాడు ఉపవాసం చేసిన పుణ్యం రాదట, కృష్ణాష్టమి పుణ్యం రాదట, శ్రీరామనవమి పుణ్యం రాదట, శివరాత్రి ఉపవాస పుణ్యం రాదట, ఏమవుతుంది, ఆత్మహత్యా పాపానికి గురవుతాడు ఇవరికాడు. ఇవి తినకుండా శరీరం తినకపోతే నశించిపోతుంది కనుక, మొహంలో కాంతి పోతుంది కనుక, ఏదో ఒకటి కొంచెం తినాలి. ఉపవాస విషయానికి సంబంధించినటువంటి మంచి సూచనలు కూడా చేశాడు. సకృద్భుంక్తే హవిష్యాన్నం విష్ణోర్ నైవేద్యమేవచ న భవేత్ ప్రత్యవాయీస ఉపవాస ఫలం లభేత్. ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి ఒక్కొక్కప్పుడు ఇబ్బంది వచ్చేటప్పుడు ఉపవాసానికి ప్రాయశ్చిత్తంగా పండో ఇంకోటో కాయో తినమని చెప్పాడు. దాంతోపాటుగా మనుష్యుడు శ్రీ మహావిష్ణువుకి నివేదన చేసిన పదార్థం కనుక తింటే ఆ రోజు ఉపవాసం చెయ్యకపోయినా దోషం లేదు అన్నాడు. అనారోగ్యవంతులు ఉంటారు, తిండి తినకపోతే ఉండలేనటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు తక్షణం చేయవలసిన పని ఏమిటి, పరమాత్మకి శ్రీకృష్ణుడికి నివేదన చేసి ఆ నైవేద్యం భక్షిస్తే వ్రత అనుష్ఠానం చేసేవాడికి, ఏకాదశి వ్రతంతో ఉండేవాడికి వ్రతభంగం చేసిన పాపం కలగదు. ఎందుకంటే సూక్ష్మమైన మార్గం మరొకటి లేదు, సమస్త ఉపవాస ఫలితం పొందుతాడు అతడు. నిత్య నైవేద్య భోజీయ శ్రీకృష్ణో సహి వైష్ణవ నిత్యం శతోపవాసానాం జీవన్ముక్త ఫలం లభేత్. పరమాత్ముడు మానవుల మీద ఒకనొక కరుణ చూపించి, నాయన ఉపవాసం ఉండలేకపోతే, ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోతే దోషం కనుక, నువ్వు అన్నం వండి అన్నాన్నైనా శ్రీకృష్ణుడికి నివేదన చేసి దాన్ని తినేస్తే నీకు ఉపవాసం ఉన్న ఫలితమే తప్ప ఉపవాసం చెయ్యని పాపం రాదు అని చెప్పడమే కాకుండా శాశ్వతంగా మోక్షం పొందడానికి రెండో మార్గం చెప్పాడు ఈ 16వ శ్లోకంలో. రోజు కృష్ణుడికి నివేదన చేసి ఆ నైవేద్యం భుజించే పురుషుడు 100 ఉపవాస వ్రతాలు చేసిన ఫలం పొందుతాట, అతడు జీవన్ముక్తుడై తీరతాడు. ఇంకా ఏమన్నారు, సమస్త తీర్థాలు, సకల దేవతలు శ్రీకృష్ణుడి పాదాలు ఎప్పుడు స్పరిశిద్దామా, ఎప్పుడు ఆ మహాత్ముడి చరణ సేవ చేసి జీవితం చరితార్థం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన దర్శనం, ఆయనతో మాట్లాడటం, ఈ రెండు సకల పాపాలు హరిస్తాయి గనక దీనికోసం హేమహేమిలు కూడా తహతహలాడతారు. అందుకనే శివుడు నారదునికి ఏం చెప్పాడు, నారద గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి, విష్ణు భక్తులకి, శివభక్తులకి, అమ్మవారి భక్తులకి, యతులకి, బ్రహ్మచారులకి, అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి భోజనం నైవేద్యం. ఎందుకంటే అమ్మవారు శ్రీకృష్ణుడిని స్వయంగా మర్రి ఆకు మీద ఊపింది. ప్రపంచ ప్రళయ కాలంలో శ్రీకృష్ణుడు చిన్న మర్రి ఆకు మీద బాబు కింద, బుజ్జిబాబు కింద దర్శనమిస్తున్నప్పుడు ఆ పరమాత్ముడిని ఆధారం లేని ఆకాశం నుంచి ఉయ్యాల తొట్టిలా వేళ్లాడేలా చేసి ఊపి అతన్ని లాలించి పాలించిందిట. అందుకని కృష్ణుడు అంటే అమ్మవారికి ఇష్టం కనుక కృష్ణుడు అలా లాలించింది కనుక కృష్ణ పరమాత్మకు నివేదన చేసిన భోజనం ఈ సమస్త జీవులకి ఆహారం. అది సేకరిస్తే 100 ఉపవాసములు చేసిన మహాఫలితం వస్తుంది. ఇంకా కొంతమందికి నియమం చెప్పాడు, యతులు ఒకరు, భర్త లేనివాళ్ళు, బ్రహ్మచారులు, ఈ ముగ్గురు తాంబూలం సేవించడం పనికిరాదు. అసలు యతికి తాంబూల సేవనం మహాదోషం అన్నారు. బ్రహ్మచారికి కూడా అంతే, విధవలకు కూడా అంతే. నారద, సమస్త బ్రాహ్మణులకి ఏ పదార్థాలు తినొచ్చో తినకూడదో చెబుతున్నాను నేను, ఇది ఖచ్చితంగా పాటించి తీరాలన్నాడు. రాగి పాత్రలో పాలు తాగడం, ఇది ఎవరికి పనికిరాదు. తర్వాత ఎంగిలి పాత్రలలో, ఎంగిలి అన్నంలో నెయ్యి కలిపి తినడం, ఉప్పు కలిసిన పాలు తాగడం, ఇవి ఒకవేళ చేస్తే గోమాంస భక్షణమే అన్నారు. ఆవు మాంసం తినేవాడికి ఏ పాపం వస్తుందో, ఇది చేసిన వాడికి ఆ పాపం వస్తుంది. కొంతమంది కంచు పాత్రలో జలం పోసుకు తాగుతారట. కంచు పాత్రలో, కంచు గ్లాసులో గనక నీళ్లు పోసుకు తాగితే మద్యపానంతో సమానం. అది నిలబడి తీర్థం తీసుకున్నా, ఈ మాట నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ పురాణంలో వచ్చింది, నిలబడి అలాగే ఎడంచేత్తో గ్లాసు పుచ్చుకుని మంచినీళ్ళు తాగేవాడు, ఈ ఇద్దరికి మద్యపానం చేసిన పాపం వస్తుంది. ఎలాగో మేము రోజు రాత్రి వేసరికి పుచ్చుకుంటానులేండి, మాకు కొత్తగా వచ్చే పాపం ఏముందిలే అనుకున్నవాడేమో చెప్పలేం, కానీ మాకు మాత్రం ఈ పాపం రాకూడదు అనుకున్నవాడు ఎడంచేత్తో జలం గ్లాసు పుచ్చుకు తాగడం కానీ, ఎడంచేత్తో తీర్థం తీసుకోవడం కానీ, నిలబడి తీర్థం తీసుకోవడం కానీ చేయకూడదు. దానికి సూక్ష్మం చెప్పారు. ఏమని, బాబు నిలబడి తీర్థం తీసుకోకపోతే గుళ్ళో కూర్చోవడానికి మాకు సీటు ఇస్తారా, ఈ కడ్డీలు పుచ్చుకుని మేము ఎక్కడ కూర్చుంటాం అన్నప్పుడు కొంచెం వంగితే ఆ దోష పరిహారం అవుతుంది. ఇలా చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకుంటే వాడు సకల ధర్మాల నుండి బహిష్కృతుడైపోతాడు. వాడు మునీశ్వర, ఒక మాట చెబుతున్నాను విను, ఆత్రం ఉన్నా సరే ఎంత ఆకలి వేసినా శ్రీహరికి అలా నైవేద్యం పెట్టకుండా ఏ పదార్థం తిన్నా అది మహాపాపం. తర్వాత ఇతరులు సగం తిరిగి కంచంలో వదిలిపెట్టిన అన్నం కూడా తినకూడదు. ఇతరులు తాగగా మిగిలిన నీరు, ఈ మధ్యన సీసాలు ఎత్తి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తాగుతున్నారే, వీళ్ళందరికీ కూడా నిషిద్ధం, వీళ్ళకి మహాపాపాలు పొమ్మన్నారు. ఇంకా తినకూడని పదార్థాలు కొన్ని చెప్పారు. కొన్ని మాసములలో కొన్ని పనికిరావు. కార్తీక మాసంలో వంకాయ పనికిరాదు. మాఘమాసంలో దుంపకూరలు తింటే వాడి దుంప తెగుతుంది. ఇంకా చాతుర్మాస్యకాలంలో అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా తీగ పచ్చలి పనికిరాదు, పూర్తిగా విడిచిపెట్టాలట. తెల్లవర్ణంలో ఉండేటటువంటి తాళం మసూరం అని, అసలు ఇప్పుడు పెద్దగా కనపడదు కానీ ఒక రకమైన పప్పు అన్నమాట అది. ఇప్పట్లో ఈ రకమైన మసూరం అని పిలువబడే ధాన్యం కనపడడం లేదు. తర్వాత చేపలు, ఇవి బ్రాహ్మడికి తినడానికి పనికిరావు. పాడ్యమినాడు ఎవడికైనా సరే గుమ్మడికాయ తినడానికి పనికిరాదట. ఏ పాడ్యమైనా సరే, శుక్లపక్ష పాడ్యమే, కృష్ణపక్ష పాడ్యమే, ఏ నెలలోనూ పాడ్యమినాడు గుమ్మడి తినరాదు. అమ్మడి అమ్మడి గుమ్మాడి, ఔరా పెద్దది గుమ్మాడి అని శుభ్రంగా పాడ్యమినాడు గుమ్మడికాయ తింటే ఆ తర్వాత వీడికి వచ్చే పాపం అంతా ఎంత కాదు, వీడిని ఒడియాల కింద నవ్విలేస్తారట యమకింకర్లు. తర్వాత ఎందుకు తినకూడదో చెప్పాడు ఇక్కడ. ప్రతిపత్తి తినాడు, పాడ్యమినాడు గుమ్మడికాయ తినటువంటి వాడికి క్రమంగా వాడు అర్ధనాశనం అవుతుంది, ధనం నశిస్తుంది, చదువు నోట్లో ఉండే ముక్కలు కూడా పోతాయి క్రమక్రమంగా. విదయనాడు వాక్కాయ తినకూడదు, వాకుడుకాయ, వాక్కాయ, తర్వాత ములక్కాయ, ఈ రెండూ పనికిరావటం. విదియ, ఏ విధి అయినా సరే, అంచేత ములక్కాళ్ళ కూరంటే బాగా ఇష్టపడేవాడు, అది విధి ఏమో చూసుకుని వండుకు తినమన్నారు. మనిషి ఆరోగ్యానికి, వాడి ఐశ్వర్యానికి రెండింటికి పనికొచ్చే విశేషాలన్నీ ఈ పురాణాలలో పరమాత్ముడు శివుడు చెప్పాడు. తర్వాత పొరపాటుని ఇంత పూర్వం తిన్నా వండోయ్ అంటే దానికి కూడా తర్వాత శ్లోకంలో విముక్తి చెప్పారు. పాత పాపానికి హరిస్మరణ చాలు, శ్రీహరిని స్మరిస్తే పాత పాపం పోతుంది, కొత్త పాపం చేస్తే తర్వాత విషయం. అది తదియనాడు, ఏ తదియనాడైనా సరే దొండకాయ పనికిరాదు, దొండకాయలాగా ఉండే కూర కూడా పనికిరాదు. ఇవి తింటే శత్రువు వృద్ధి, శత్రువులు తెగ పెరిగిపోతారు. ఇంట్లోంచి బయటికి వెళ్తే చాలా అందరూ చెడామడా తిడతారంటే ఈ దొండకాయ తదియనాడు తినడమే. చవితి నాడు ముల్లంగి తింటే ఉన్న డబ్బు క్షవరం, ముల్లంగి చవితి నాడు పనికిరాదట. పంచమి నాడు మారేడు పండు తినకూడదు. షష్ఠి నాడు వేపాకు నమలకూడదు, వేప పండు తినకూడదు, వేపలు నోట్లో పెట్టుకోకూడదు, దీనివల్లే పశుపక్షి అది జన్మెత్తుతట మానవుడు. ఇందాక పంచమి నాడు మారేడాకు తింటే ఏం జరుగుతుందో చెప్పాడు. వాడికి కళంకం వస్తుందట, ఏదో చెడ్డ పేరు వస్తుంది, మచ్చ వస్తుంది. ఇక సప్తమి నాడు తాటిపండు తింటే, ఏ సప్తమి నాడైనా రోగాలు పెరుగుతాయి. హచ్చి హచ్చి అని ఉపన్యాసం అయ్యేదాకా తుమ్ముతూనే ఉంటారు, దగ్గుతూనే ఉంటారు, శరీర నాశనం కూడా అవుతుంది. అష్టమి నాడు కొబ్బరికాయ తింటే బుద్ధి నశిస్తుందిట, బుద్ధి నాశాత్ప్రణశ్యతి. నవమి నాడు సొరకాయ పనికిరాదు, దశమి నాడు తీగ వచ్చలి పనికిరాదు. ఏకాదశి నాడు తంబతేగని ఉండేది పూర్వం, ఇప్పుడు ఆ తంబతేగ కూడా ఏం కనబడుతుంది కాబట్టి బెంగలేదు మనకి. ద్వాదశి నాడు కొమ్మన గొర్రెపిండి చెట్టు అని ఉంటుంది, అది పనికిరాదు. త్రయోదశి నాడు వంకాయ తింటే పుత్రులు నశిస్తారు, పుత్రులు పాడైపోతారు, ముసల్తనంలో కొడుకులు చూడరట. ఇక సర్వకాల సర్వావస్థలలో నిజమైన విప్రుడికి మాంసం మాత్రం విసర్జనీయం. శ్రద్ధతో చేసేటటువంటి కార్యక్రమానికి శ్రాద్ధము అని పేరు. పితృదేవతలకి ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి శ్రాద్ధం. అంటే దిక్కుమాలాడు పోయాడ్రా బాబు, వీడికి పెట్టలేక చూస్తున్నాం, పిండం అని తిట్టుకుని చేయకూడదు. అలా శ్రద్ధతో చేసే వాటిలో పార్వణ శ్రద్ధ ఒకటి, అంటే పర్వకాలాల్లో సంక్రాంతి తోటి, తర్వాత అమావాస్యలు, ఇటువంటి పర్వకాలాలలో శ్రాద్ధం పెట్టినప్పుడు ఆవ నూనె వాడకూడదు. వ్రతం నాడు ప్రాతకాలిక స్నాన సమయంలోనూ, ఈ తర్వాత శ్రాద్ధంలో ఒంటికి ఆవ నూనె రాసుకుంటే మంచిదట. స్నానానికి ముందు ఆవ నూనె రాసుకుని అప్పుడు స్నానం చేస్తే శ్రాద్ధం పెట్టేవాడికి, వ్రతాలు చేసేవాడికి మంచి ఫలితాలు వస్తాయి. బాగా కాగబెట్టిన నూనె ఉపయోగిస్తే ఈ శ్రాద్ధ కాలాలలో చాలా ఉత్తమం పొమ్మన్నారు. అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులలోనూ, ఆదివారం నాడు శ్రాద్ధ వ్రతాదులలో ఈ నువ్వుల నూనె వాడకూడదు. స్త్రీ సాంగత్యం కూడా పనికిరాదు. ఆపై సర్వవర్ణాల వారికి కూడా రాత్రిపూట పెరుగు భుజించడం పనికిరాదు. పగటిపూట ఉభయ సంధ్యలలో నిద్రించకూడదు, అంటే సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు. బయట ఉన్న స్త్రీ కానీ కులట కానీ వండిన అన్నం పనికిరాదు, అది తినకూడదు. ఇంకా కొన్ని చెప్పారు, తప్పుడు లెక్కలు రాసేవాళ్ళు, ఎక్కువగా వడ్డీ వసూలు చేసి మోసం చేసేవాళ్ళ చేతి అన్నం తినకూడదట. అలాగే వైద్యుడి అన్నం తినకూడదు. అమావాస్య నాడు కృత్తిక నక్షత్ర కాలంలో అందరికీ కూడా క్షురకర్మ నిషిద్ధం, అంటే క్షవరం పనికిరాదు. చాలామందికి సరిగ్గా అమావాస్య నాడు లేకపోతే కృత్తిక నక్షత్ర నాడో తెలుసుకోకుండా క్షురకర్మ చేసుకుంటారు, చాలా దోషం అన్నారు. దేవతలకి పితృదేవతలకి స్త్రీ సాంగత్యానంతరం కనుక ఈ జలతర్పణం చేస్తే ఆ జలం రక్తంతో సమానది, మహాదోషం, వాడు నరక పొంది తీరుతాడు. ఇవి కర్తవ్య కర్తవ్యాలు, భక్ష్యాభక్ష్యాలు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, తినచ్చేది ఏది తినకూడదు, ఇవి చూసుకోవాలి. ఆ తర్వాత నారదుడు బ్రహ్మానంద భరితుడై, నీ వల్ల ఎంతో మందికి అనేక అనేక విశేషాలు తెలిసాయి, ఇప్పుడు నాకు బ్రహ్మతత్వం అంటే ఏమిటో తెలియదు. అసలు పరబ్రహ్మ పరబ్రహ్మ అని నిరంతరం అంటారు, ఈ పరబ్రహ్మకి ఆకారం ఉందా లేదా, అసలు ఆయనకి ఏమైనా విశేషణాలు ఉన్నాయా లేవా, ఆ పరబ్రహ్మని మనం కళ్ళతో చూడొచ్చా, అసలు దర్శించలేమా, సమస్త దేహదారులలో నిర్లిప్తుడై ఉంటాడా లేక ఆయనే పనిచేస్తాడా, ఈ పరబ్రహ్మ అనేవాడు స్త్రీయా పురుషుడా ప్రకృతే, ఈ విశేషాలు తెలుసుకో. ఎందుకంటే అస్తమాటు బ్రహ్మజ్ఞానం కావాలో, పరబ్రహ్మని తెలుసుకోవాలో అంటూ ఉంటారు కదా, కాబట్టి అసలు పరబ్రహ్మ అంటే ఎవరు. సూత మహర్షి చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. సౌనకాది మహర్షులారా, నారదుడంతటి వాడు శివుడు అలా ప్రశ్నించి, శివుణ్ణి ప్రశ్నిస్తే ఆయన చాలా ఆనందపడి లోకశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులైన వారికి కూడా పరబ్రహ్మ జ్ఞానాన్ని కలగజేయాలనే ఉద్దేశ్యంతో ఆ జ్ఞాన విషయాలు చెప్పాట. వీటిని ఉత్తమ గూఢ జ్ఞాన విషయాలు అంటారు. ఇవి సాధారణంగా ఒక మాదిరి వాడికి అర్థం కానివి, అయినా సులభంగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. వీటిని గూఢ జ్ఞాన విషయాలు అంటారు. ఇవి తెలుసో తెలియకో చెవిలో పడితేనే వాణ్ణి వేదాంతగామి అంటారు. నిజానికి వేదాలు కూడా ఈ విషయాన్ని సంపూర్ణంగా చెప్పలేవు. సాక్షాత్ పరమేశ్వరుడే చెప్తున్నాడు, నేను కాని బ్రహ్మ కాని విష్ణువు ఆదిశేషుడు, ధర్మదేవత, మహావిరాట్ పురుషుడు, వేదాలు ఇవన్నీ బాగా నిరూపణ చేశాం. వేదాలలో చెప్పిన ఈ విశేషాన్ని ప్రాచీన కాలంలో వైకుంఠంలో ఉన్నప్పుడు నేను బ్రహ్మ సాక్షాత్తు ధర్మదేవత శ్రీహరి సమక్షంలో ఈ ప్రశ్నలు ప్రశ్నించాం. అప్పుడు శ్రీహరి మాకు ఏం సమాధానం ఇచ్చాడో అదే సమాధానం నారదా నీకు చెబుతున్నాను. వీరు అజ్ఞానము అనే ఒక చీకటి ఉన్నది మానవుడికి, అదిగో అటువంటి వాళ్ళకి ఈ ఇది జ్ఞాన నేత్రస్వరూపం అన్నారు. పరబ్రహ్మ అనేది సనాతనం, అత్యంత ప్రాచీనం. అది ఎప్పుడు పుట్టింది లేక అది ఎలా ఆవిర్భవించింది అనేది పరబ్రహ్మ కూడా చెప్పడం, అదే పరమాత్మ స్వరూపం. ఈ పరబ్రహ్మని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గుర్తించవచ్చు. మనం ఏ పని చేస్తున్నా సమస్త శరీరాలలో సాక్షి అని ఒక ఆయన ఉన్నాడు, వాడు చెబుతూనే ఉంటాడు మనకి. ఒక్కొక్కప్పుడు మనకి లోపల అయ్యయ్యో ఇది పొరపాటు చేస్తున్నానేమో అని అనిపిస్తుంది, దానినే మనలో ఉండే సాక్షి స్వరూపము అన్నారు. అయినా దానిని మనం బలవంతంగా నొక్కేస్తూ ఉంటామట. శరీరములో అంతర్యామి రూపంలో ఉంటాడు పరమాత్మ అన్నవాడు. మనకు ఆ పరమాత్మని పంచప్రాణములుగా కూడా అభివర్ణించాం. మన శరీరంలో పంచప్రాణాలు, ఆ విష్ణు స్వరూపం ఉన్నది. మనలో కాంతి రూపంతో ఉన్నది పరబ్రహ్మ. మనలో మనోబుద్ధి అహంకార రూపంలో ఉన్నది ఆ పరబ్రహ్మ. మనోరూపంలో ఉన్నప్పుడేమో బ్రహ్మ ప్రజాపతి అంటున్నాం. అలాగే సంపూర్ణ జ్ఞానమైతే శరీరంలో ఒక వ్యక్తికి బాగా తెలివితేటలు ఉన్నాయి, మామూలు తెలివితేటలు కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన తెలివితేటలు ఉంటే దాన్ని శివస్వరూపం అన్నారు. ఇంకా మనిషి ఒక పని చేయడానికి శక్తి కలిగి ఉంటే అదే అమ్మవారు ప్రకృతి రూపం అన్నారు. ఒక వ్యక్తి తనను తాను పోషించి సృష్టిని పోషించగలిగి తన భార్యని వాళ్ళని పోషించగలిగితే అదే విష్ణు స్వరూపం అన్నారు. ఒకడు తనను తాను నాశనం చేసుకుంటూ ఉంటే ఆ నాశనం చేసుకోవడమే కాలస్వరూపము అన్నారు. ఆ శరీరాలలో పంచప్రకృతి, పంచప్రాణములు, వ్యాహృతులు అనే పేరుతో ఉన్నాడు పరబ్రహ్మ. ఆయన ఉంటే అన్ని శరీరాలు చక్కగా కదులుతాయి, మెదులుతాయి, పనులు చేస్తాయి. ఆయన వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోతారట. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళంతా వెళ్ళిపోగానే ఆ జీవుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు? అప్పుడే ఆ శరీరాన్ని శవము అన్నారు. ఈ జీవుడు పరమాత్మకి ఒక భాగం, ప్రతిబింబం. కర్మఫలాలన్నీ అనుభవిస్తాడు వాడే. సూర్యుడు, చంద్రుడు ఒక కుండలో నీళ్లలో కనపడి ఆ కుండ పగలగానే మళ్ళీ ఆ సూర్యచంద్రుల ప్రతిబింబాలు ఎలా మాయమైపోతున్నాయో. నిజానికి సూర్యచంద్రులు ఆకాశంలోనే ఉంటారు, కానీ కుండలో నీళ్లలో వాళ్ళ ప్రతిబింబాలు కనబడుతున్నాయి. కనబడిన ప్రతిబింబాలు ఆ కుండ పగిలిపోగానే, నీరు లేకపోగానే తిరిగి ఎక్కడికి పెడుతున్నాయి? ఆ ప్రతిబింబాలు సూర్యుడిలోనే ఉన్నాయి, బయటికి రావు. అలాగే ఈ జీవులలో ఉండే ఈ పరబ్రహ్మ అసలు పరబ్రహ్మలో లీనమైపోతుంది ఈ శరీరం పోగానే, ఈ కుండ పగిలిపోగానే. దీనికి శరీరానికి ఉపాధి అని పేరు. అంటే ఒక నిలబడ్డానికి కారణమైనది. ఉపాధి ఉపాధి అంటామే మన వాళ్ళు. అంటే ఒక వ్యక్తి బతకడానికి ఏది అవసరమో అదే ఉపాధి, అదే ఉద్యోగానికి మనం ఉపాధి అని పేరెట్టాం. ఈ ప్రాణం ఉండడానికి ఒక శరీరం అవసరం, శరీరం లేకపోతే ప్రాణం పైకి పోతుంది. అందుకే ప్రాణము నిలబడ్డానికి అవసరమైన శరీరమునే ఉపాధి అన్నారు. మళ్ళీ తిరిగి ఉపాధి పోగానే అది ఆ పరబ్రహ్మలో లీనమైపోతుంది. కుమార, సంసారం నశించిపోయినప్పటికీ ఏకమాత్ర పరబ్రహ్మస్వరూప ఆ పరమాత్మ ఒక్కడే శేషిస్తాడు. ఈ సర్వ చరాచర జగత్తులు ఆయనలో లీనమైపోతాయి. ఆ పరబ్రహ్మం మండలాకార జ్యోతి పుంజస్వరూపం. గ్రీష్మ ఋతువులో అంటే మంచి వేసవకాలం, అది మధ్యాహ్న సమయంలో ఒక్కసారి ఆకాశంలో చూడండి, భయంకరమైన వేడి ఉంటుంది. ఒక్క గ్రీష్మ ఋతువులోనే అంత వేడి ఉంటే ఇటువంటి వాళ్ళు కోటాను కోట్ల సూర్యులు గ్రీష్మ ఋతువులు వస్తే ఎటువంటి వేడి ఉంటుందో, ఎటువంటి కాంతి ఉంటుందో ఊహించగలమా? నిజానికి పరబ్రహ్మ అంటే అంతటి వేడి కలిగినవాడు. ఆ జ్యోతి ఆకాశం కంటే విశాలం, అంతటా వ్యాపించి ఉండేది. అందుకే దానికి సర్వత్ర వ్యాపకము అని పేరు. నిత్యం అది. మనకి పరబ్రహ్మకి ఒక తేడా ఉన్నది. పరబ్రహ్మ శాశ్వతంగా ఉంటుంది, వాళ్ళు ఉండి రేపు పోయేది కాదు. అది నిత్యం, అది సనాతనం, అది దివ్య స్వరూపం, దివ్య మంగళ విగ్రహం అది. అదే శరీరం అయితే ఇవాళ ఉంటే రేపు మారిపోతుంది. పరబ్రహ్మకి మార్పు ఉండదట. పరబ్రహ్మ అవసరానికి కావలసిన శరీరానికి మార్పు ఉంటుందిట. అందుకే చూడండి, శరీరం పాడైపోయినా లోపలుండి ఆత్మకి నాశనం లేదు. అందుకే ఆత్మ ఏమన్నారు, ఆత్మ ఎట్టి పరిస్థితులలో, ప్రాణం అనేది ఎట్టి పరిస్థితుల్లో నాశనం కానిది అని చెప్పారు. దీనిని అగ్ని తగలబెట్టలేదు, కాల్చలేదు, గాలి శోషించలేదు, తర్వాత నీళ్లు తడపలేవు. ఏ రకంగా నాశనం లేనిది, ఆత్మ నాశన రహితం. ఈ ఆత్మే పరమాత్మలోంచి బయటకొచ్చిన ఒక సూక్ష్మకాంతి. అందువల్ల సత్యస్వరూపంగా భావించమన్నారు. ఈ ఆత్మని పరమాత్మ తన ఇచ్ఛానుసారం నడుపుతాడు. సర్వస్వతంత్రుడు ఆయన, సర్వకారణకారణుడు ఆయన. ఈ ఆత్మే ఏదో ఒక శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీర బాధను తాను అనుభవిస్తున్నట్టుండదు, కానీ నిజానికి దానికి ఉండదు, శరీరానికి ఉంటుంది బాధ. ఆ శరీర బాధ ఆత్మ బాధగా అనిపిస్తుంది. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఏ కర్మాచరణ చేసినా ఇది నాకు సంబంధం లేదు, నన్ను ఆత్మకి సంబంధంలా, తాత్కాలికంగా శరీరానిదే కాబట్టి ఈ శరీరంతో జాగ్రత్తగా ఉందాం, పవిత్ర కార్యాలు చేద్దాం అనుకుంటాడు. ఇంకా ఆ పరమాత్మ సమస్తానికి మూల పురుషుడు గనక ప్రధాన పురుషుడు అన్నారు ఆయన్ని. ఆయనని పురుషోత్తముడు అని కూడా అంటున్నారు. ఆయన్ని స్తోత్రం చేయటానికే పురుష సూక్తం అనే దాన్ని వేదం సృష్టించింది. ఆయన ప్రకృతికి అతీతుడు, కానీ ప్రకృతి లేకుండా రాలేడు. ప్రకృతి అంటే మాయ, మాయ లేకుండా అవతారం ఎత్తలేడు ఆయన. అందుకే విష్ణుమూర్తి అవతరించాలంటే పక్కనే యోగమాయ ఉండవలసిందే. సర్వప్రపంచ ప్రళయ కాలంలో సర్వ బీజస్వరూపిణి అయిన ప్రకృతి, ఈ పరమాత్మ కలిసిపోతారు. ఈ ఇద్దరే అసలు నిజానికి ప్రకృతి పురుషులుగా మళ్ళీ విభజింపబడతారు. ఈ పరాశక్తి అని పిలువబడేటటువంటి శక్తి ఇదే. ఈ పరాశక్తినే మనం వ్యావహారిక భాషలో అంబిక అని పిలుస్తున్నాం. ఆ అంబికలో ఒక భాగం కృష్ణుడిగా, ఒక భాగం రాముడిగా అవతరించాయి. ఆ రాముడిగా అవతరించిన భాగాన్ని లలిత అన్నాం, కృష్ణుడిగా అవతరించిన అమ్మవారి రూపాన్ని శ్యామలాదేవి అన్నాం. అందుకే శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అని లోకంలో ప్రసిద్ధి. ప్రపంచ ప్రళయకాలంలో అగ్నిలో దాహశక్తి, తర్వాత సూర్యుడిలో కాంతి కలిసిపోతుంది, పాలలో తెల్లదనం కలిసిపోతుంది, జలాలలో చల్లదనం కలిసిపోతుంది, అలాగే ప్రకృతి పురుషుడిలో కలిసిపోతుంది. ఆకాశంలో శబ్దం ఉంది, భూమిలో గంధం ఉంది, అలాగే నిర్గుణమైన ప్రకృతి ఈ పురుషుడిలో లీనమయ్యుంది. అప్పుడప్పుడు ఆయన సృష్టి కోసం పురుషుడిగా స్త్రీగా విభజింపబడతారు, కానీ ఉన్నది ఒకటే తత్వం అని గ్రహించాలి. అందుకే పరమాత్మ ఎటువంటి వాడో చెప్పారట, బంగారం లాంటి వాడు. బంగారం ఉంది, దాంతో కుండలాలు చేయించుకోవచ్చు, గొలుసు చేయించుకోవచ్చు, ఎన్ని నగలు చేయించుకున్నా ఉంగరం అని పిలిచినా, గొలుసు అని పిలిచినా, కంకణమని పిలిచినా, చివరికి ఇవన్నీ ఐక్యం చేసి కలిపేసి కరగజేస్తే ఏమవుతుంది? మళ్ళీ బంగారమే. బంగారం ఒకటే, వివిధమైన నగలుగా మారినట్టుగా, ఆభరణాలుగా మారినట్టుగా ఒకే పరమాత్ముడు ఇన్ని రామాలతో ఇన్ని గుణములతో ఉన్నాడు ఆయన. ప్రపంచ ప్రళయకాలంలో మొత్తం నగలన్నీ కరగవేసి బంగారం ముద్ద చేసేసినట్టుగా ఇవన్నీ కలిసిపోయి చివరికి ఒకే పరమాత్మ అయిపోతాయి. నారద ఇదే విషయాన్ని జ్ఞానులు గ్రహిస్తే వాళ్ళకి ఈ జనన మరణ చక్రంలో పడే దౌర్భాగ్య స్థితి ఉండదట. ఎప్పటికప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానాదేవ కైవల్యం, ఈ జ్ఞానం వల్ల కైవల్యం వస్తుంది. దీనివల్ల ఆ పరబ్రహ్మ ప్రకృతికి కూడా అతీతుడు అని స్థిరీకరించవచ్చు. ఆ పరబ్రహ్మే సమస్తానికి మూలం, సర్వసాక్షి. ఆ పరబ్రహ్మలో ఒకనొక దివ్య భాగం, ఒక దివ్య స్వరూపం శ్రీకృష్ణుడు. ఆ సర్వేశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు ప్రపంచ ప్రళయకాలంలో మర్యాకు మీద అమ్మవారు ఊపడం అయిపోయిన తర్వాత ఒక దివ్యాశ్రమం కట్టుకుని అక్కడ ముందు ఉంటాడట, సృష్టికి ముందు. అప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో వర్ణించారు. నవీన నీరద శ్యామం కిశోర వయసం శిశుం శరన్ మధ్యాహ్న మార్తాండ ప్రభామోచకలోచనం. కొత్తగా వచ్చిన మేఘంలాగా, నల్లని మేఘంలో ఉన్నాడు ఆయన. బాల రూపంలో ఉంటాడు ఆయన. చాలా అద్భుతమైన నేత్రాలు, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు ఆయనకి. ఆ పరమాత్ముడు శుభకాంతితో ఉంటాడు. శరత్కాల పూర్ణిమ చంద్ర శోభని తిరస్కరించే కాంతి ఆయనది. కోట్ల కొలది మన్మధుల లావణ్యాన్ని తిరస్కరించే సౌందర్యం కలవాడు ఆయన. ఆహా, ఆ పురుషోత్తముడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుతూ ఉంటే ఆ అందాల ముఖం చూడడానికి 1000 జన్మలు ఎత్తినా సరిపోదట. ఈ కాలం అలా చూస్తూ ఉండిపోతారు. అందుకే గోపికలు నిరంతరం చూసి చూసి తనివి తీరక మా కృష్ణుడు మాకెక్కడ దూరం అయిపోతాడు అని ఏడుస్తారు. మహాసుందర విగ్రహం ఆయనది, దుష్టుల్ని నాశనం చేసేది ఆ విగ్రహం. మురళీధరిస్తాడు ఆయన, సమస్త లోకాలలో సుప్రశస్తుడు ఆయన, ఒళ్ళంతా చందనం చర్చింపబడి ఉంటుందంటే చందనం పూసుకుంటాడు. అందుకే భక్త జయదేవుడు చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి అని ఆయన స్తోత్రం తెచ్చాడు. చర్చితం అంటే ఒళ్ళంతా పూయబడిన అన్నమాట. చందన చర్చిత నీల కళేవరుడు, గంధము పూయబడిన నల్లని శరీరం కలవాడు ఆయన. పీతవసన పసుపచ్చని బట్ట కనుక కట్టుకుంటాడు. వనమాలి మెడలో ఆ అడవిలో ఉండే రకరకాల పుష్పాలు తులసి దళాలతో తయారు చేసిన మాల ధరిస్తాడు. ఆ విధంగా వనమాల ధరిస్తాడు ఆయన. కౌస్తుభముడి కనపడుతుంది, మోకాళ్ళ వరకు వెళ్ళాడతాయి చేతులు, మణిమాణిక్యాలు నవరత్నాలతో ఖచితం చేయబడిన దివ్యమైన సువర్ణమయమైన కిరీటం ధరిస్తాడు. ఆ కిరీటం మీద నెమలి పించం శోభిల్లుతుంది. ఆయనకి భుజకీర్తులుంటాయి, కాళ్ళకి నూపురాలుంటాయి, చెవులకు రత్నకుండలాలుంటాయి. ఈ కుండలాల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు చెక్కిళ్ళు టిక్కు టిక్కుని మెరిసిపోతూ ఉంటాయి. పండిన దొండపండులాగో పగడంలాగో ఎర్రగా ఉంటాయి పెదవులు ఆయనకి. అందమైన ముక్కు కలిగిన వాడు ఆయన, నవయౌవనం కలిగిన వాడు ఆయన, మందస్మితమైన ముఖం కలిగిన వాడు. అంటే తక్కువ నవ్వు నవ్వుతాడనమాట, దాన్ని చిరునవ్వు అన్నాం. పట్టపగలు పగలబడి నవ్వకుండా కొంచెం చిరునవ్వు నవ్వుతాడు ఆ పుణ్యాత్ముడు. బ్రహ్మ విష్ణువు శివుడు అనంతుడు ధర్మదేవత వీళ్ళందరూ ఆనందంతో నమఃకృష్ణాయ నమఃకృష్ణాయ అని స్తోత్రం చేస్తారు. ఆయన భక్త ప్రియుడు, ఆయన భక్తుల చేత ఆరాధింపబడతాడు, ఆయన భక్తులను అనుగ్రహిస్తాడు. ఆయన సుర సిద్ధ సాధ్యాదులకు అందరికీ ఆరాధకుడు. ఆయన రాధాదేవిని వక్షస్థలం మీద పెట్టుకుంటాడు ఆ కృష్ణుడు. పరమాత్మ ఆయన, ఈశ్వరుడు ఆయన, అక్షరుడు అంటే నాశనం లేనివాడు అన్నారు ఆయనని. పరబ్రహ్మ సనాతనుడు, భగవంతుడు స్వేచ్ఛామయుడు, నిర్గుణ పరబ్రహ్మ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.